ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं दैवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवतीर् उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। मूकां करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपा तमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्यईश्वरं कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वांछाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे।
చదువుతున్నది శ్రీమద్భాగవతం దశమ స్కందం అధ్యాయము 72 శ్లోకం 17।
తేగత్వాతిద్య వేళాయాం గృహేషు గృహమేధినం బ్రహ్మణ్యం సమయాచేరన్ రాజన్య బ్రహ్మలింగనః।
భావము భాష్యము చెప్పినది అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు। జయ శ్రీల ప్రభుపాద। దీనికి ముందు రెండు శ్లోకాలు ఉన్నాయి, వీటికి భాష్యం లేదు, ఈ శ్లోకాల అనువాదం గమనిద్దాం। 15వ శ్లోకం
శ్రుత్వాజితం జరాసందం నృపతేర్ధ్యాయతో హరి అహోపాయం తమేవాద్య ఉద్దవోయమువాచ।
జరాసంధుడు మాత్రం అజితునిగా నిలిచినాడని వినినంతట ధర్మరాజు ఆలోచన మగ్నుడయ్యను। అప్పుడు ఆదిపురుషుడైన శ్రీహరి జరాసంధుని పరాజితుని చేయుటకు ఉద్దవుడు తెలిపినటువంటి ఉపాయమును అతనికి వివరించను।
భీమసే
16వ శ్లోకం
భీమసేనోర్జున కృష్ణో బ్రహ్మలింగధరస్త్రయః జగ్ముర్గిరిర్భజం తాత பிரம்ம திரவசுதோ யதஹ.
ராஜா, ஆ விதமுகா பீமசேனுடு, அர்ஜுனுடு, ஸ்ரீகிருஷ்ணுடு முகுருனு பிராமண வேஷதாருளை பிரஹோத்ரதின சுத்துரகு ஜராசந்தடு வசிஞ்சடி கிரிவிரஜமுனுக்கு வெடலிரி.
ஸ்ரீ ஸ்ரீராதா கோவிந்த பகவானுக்கு.
17 ஸ்லோகம் பாவமு. பிராமண வேஷதாரலைன ஆ க்ஷத்ரிய வீருலு அதிதி சத்கார வேளலோ ஜராசந்தனி இண்ட அத்தனை சந்தகு சேரினவாரை கிருஹஸ்த தர்ம நிறுத்தடு பிராமணல எட விசேஷ பக்தினி கலிகினவாடு வகு அத்தனிக்கு தம விண்ணப்பம்னு எரிகின்சரி.
பாஷ்யம்.
ஸ்ரீ பிரபுபாதுல வாரு దీనిని ఇట్లా వ్యాఖ్యానించిరి. జరాసంధుడు గృహస్థ ధర్మ వ్రతుడు, అంతేగాక బ్రాహ్మణుల ఎడ గొప్ప ఆదరము కలిగిన వాడు అయ్యుండెను. అతడు గొప్ప యోధుడు క్షత్రియుడు అయినను ఏనాడును వేదాదేశములను నిర్లక్ష్యపరచలేదు. వేదాదేశమును అనుసారము బ్రాహ్మణులు ఇతర వర్ణములందరికీ గురువులు. శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీమసేనుడు వాస్తవమునకు క్షత్రియులు, కాని వారు బ్రాహ్మణ వేషమును ధరించి ఉండిరి. జరాసంధుడు బ్రాహ్మణులకు దానమిచ్చి అతిథులను ఆదరించే సమయంలో వారు అతని చెంతకు చేరిరి.
అందరూ మంగళాచరణం చెప్పండి. అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే ஸ்வயம் ரூப கதா மஹ்யம் ததாதி ஸ்வபதாந்திகம். வந்தேஹம் ஸ்ரீ குரோன் ஸ்ரீயுத பத கமலம் ஸ்ரீ குருன் வைஷ்ணவாம்ச ஸ்ரீ ரூபம் சாக்ரஜாதம் சஹகண ரகுநாதான்விதம் தம் சஜீவம் சாத்வைதம் சாவதூதம் பரிஜன சஹிதம் கிருஷ்ண சைதன்ய தேவம் ஸ்ரீ ராதா கிருஷ்ண பாதான் சஹகண லலிதா ஸ்ரீ விசாகான்விதாம்ச. நமாவோம் விஷ்ணு பாதாய கிருஷ்ண பிரேஷ்டாய பூதலே ஸ்ரீமதே பக்தி வேதாந்த ஸ்வாமின் இதி நாமினே. நமஸ்தே சாரஸ்வதே தேவே கௌரவாணி பிரசாரிணே நிர்விசேஷ சூன்யவாதி பாச்சாத்யரேஷதாரிணே. ஜய ஸ்ரீ கிருஷ்ண சைதன்ய பிரபு நித்யானந்த ஸ்ரீ அத்வைத கதாதர ஸ்ரீவாசாதி கௌர பக்த விருந்த. ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா கிருஷ்ண கிருஷ்ணா ஹரே ஹரே, ஹரே ராம ஹரே ராம 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 ஹரே ஹரே.
ముందుగా ఈ భాగవత ఉపన్యాస అవకాశాన్ని నాకు ఇచ్చిన లక్ష్మీపతి ప్రభుకి, విశ్వంబర ప్రభుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈ అధ్యాయము జరాసంధ వధ అనే అధ్యాయంలో యుధిష్ఠిర మహారాజు కృష్ణ దగ్గరికి వెళ్లి తాను రాజసూయాగాన్ని చేయాలని చెప్పి అనుకుంటున్నాననే అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఆయన అభిప్రాయాన్ని తెలియజేసిన తర్వాత కృష్ణుడు యుధిష్ఠిర మహారాజు అభిప్రాయాన్ని అంతా విని తర్వాత ఏమన్నాడు అంటే, నువ్వు అనుకున్నట్లుగా ఈ రాజసూయాగం చేయడానికి నీకు సంపూర్ణమైన అర్హత ఉంది. ప్రపంచానికి చక్రవర్తిగా ఉండడానికి నీకు సంపూర్ణమైనటువంటి యోగ్యత ఉంది. నువ్వు ప్రపంచానికి సామ్రాట్టుగా ఉంటే నీకు సహాయం చేయడానికి నీ నలుగురు తమ్ముళ్లకి కూడా సరైనటువంటి యోగ్యతలు ఉన్నాయి. కాబట్టి అర్హత అనేది నీకు ఉంది కాబట్టి ఆ స్థానాన్ని తీసుకోవడానికి నా వైపు నుంచి నేను రాజసూయాగం చేయడానికి అన్ని విధాలా ఆమోదిస్తున్నాను అన్నాడు. ఈ ఐదుగురు అన్నదమ్ముళ్ళకి, పాండవులకి ఒక విశేషమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. రాజ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ లక్షణాలను చూసి ఈ పంచపాండవుల్ని పంచప్రాణాలుగా ప్రేమించేవారంట. యుధిష్ఠిర మహారాజుకున్న లక్షణం ఏమిటంటే, రాజ్యంలో ఎవరినైనా సరే, ఏ పౌరునైనా గాని తన ఇంట్లో, తన సొంత ఇంట్లో వ్యక్తిని ఏ విధంగా అయితే చూసుకుంటాడో, తన సొంత మనిషిని ఇంట్లో వాడిని మావాడు మనవాడు అని ఎలా అయితే చూసుకుంటాడో అలా రాజ్యంలో ఉన్న అందరినీ చూసుకునేవాడంట. భీముడు ఎవరితోనైనా సరే, అతను చిన్న పెద్ద ఎవరైనా గాని అతనితో వ్యవహరించేటప్పుడు ఆచార వ్యవహారాల్లో ఎప్పుడు కూడా ముక్కుసూటిగా ప్రవర్తించేవాడు. ముందొకటి వెనకొకటి అని గాని, లేకపోతే బయట ఒకటి లోపల ఒకటి అని గాని లేకుండా ఉన్న విషయాన్ని యథార్థంగా నిర్మోహమాటంగా ముక్కుసూటిగా మాట్లాడేవాడు. అయితే కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా సత్యం ప్రియం
మనము సత్యాన్ని చెప్పాలి. దాన్ని ఎలా చెప్పాలి? చాలా ప్రియంగానే చెప్పాలి మనం. అప్పుడే ఆ సత్యానికి విలువ అనేది వస్తుందన్నమాట. ఇందులో శాస్త్రాల్లో కూడా కొన్ని రకాలైనటువంటి యథార్థమైనటువంటి సత్యాలు, జీవన సత్యాలు ఉంటాయి. వాటిని మనం ప్రచారంలో తెలియచేసేటప్పుడు ఖచ్చితంగా ఆ సత్యానికి మనము ప్రియాన్ని చేకూర్చాలి. ఖచ్చితంగా సత్యానికి ఎప్పుడు కూడా కర్కశత్వాన్ని జోడించకూడదు. చెప్పేటువంటి తత్వానికి సున్నితత్వాన్ని జోడించాలి. అది లేనప్పుడు ఆ తత్వం ఏం చేస్తుందంటే నిన్ను వెళ్ళి గుచ్చుతుంది. అందుకని ఎప్పుడు కూడా కృష్ణుడు ఇక్కడ భగవద్గీతలో చెప్పినటువంటి విధంగా సత్యాన్ని మనం ఎప్పుడు ప్రియంగా చెప్పాలి. భీముడు అందులో చాలా నేర్పరు అన్నమాట. అర్జునుడు, ఆయనకున్న లక్షణం ఏంటంటే రాజ్యంలో ఎవరికైనా సరే ఏదైనా ఒక చిన్న ఆపద వాటిల్లింది అంటే ముందు ఆయన ఉంటాడు అక్కడ నేనున్నాను చేయడానికి. మీకు ఈ ఉదాహరణ గుర్తునే ఉంటుంది. ఎవరో ఒక బ్రాహ్మణుడు గోవుని ఎవరో ఎత్తుకెళ్లారని చెప్తే ఆ బ్రాహ్మణుడు వచ్చి మొరపెట్టుకుంటే వెంటనే అర్జునుడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బ్రాహ్మణుడు గోవును కాపాడడం కోసం అని చెప్పి అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి నిబంధన కూడా ఉల్లంఘించి యుధిష్ఠిర మహారాజు ద్రౌపదితో నివసించే సమయంలో ఆయుధాల కోసం నా ఇంట్లోకి వెళ్తాడే అర్జునుడు. ఎవరైనా సరే కించిత్ ఆపద వచ్చిందంటే వాళ్ళని రక్షించడానికి ముందుంటాడు. నకులుడు చిన్నవాడైనా పెద్దవాడైనా, ధనికుడైనా పేదవాడైనా, అధమ వంశస్థుడైనా ఉన్నత వంశస్థుడైనా, ఎవరైనా కానీ అందరి దగ్గర అత్యంత వినయంగా ప్రవర్తిస్తాడు ఆయన. ఇది నకులుడికి ఉన్నటువంటి ప్రత్యేకత. సహదేవుడు రాజ్యంలో ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా, ఏ రకమైన సమస్య వచ్చినా దానిని ఖచ్చితంగా న్యాయ నిర్ణయం చేయడంలో ఆయనకే నేర్పరితనం ఉంది. సహదేవుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే, సహదేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడంటే దానికి 100 అడుగులు వెనకాల 100 అడుగులు ముందు అన్ని ఆలోచించి చెప్తాడనమాట. ఇంకా ఆయన చెప్పాడంటే ఇంకా తర్వాత నువ్వు ఎవరిని మళ్ళీ దీని సంగతి ఏంటని అడగాల్సిన అవసరం లేదు. అందుకనే రాజసూయాగంలో కూడా కృష్ణుడికి అగ్రపూజ అర్పించడానికి ఎవరిని నిర్దేశించారు? సహదేవుని నిర్దేశించారు భీష్ముడు. సహదేవ నువ్వు వెళ్ళి కృష్ణుడికి అగ్రపూజను అర్పించు అని చెప్పి. ఈ 5 లక్షణాలు కూడాను ఆ పంచపాండవులకు ఉండడం వల్ల రాజ్యంలో ప్రజలందరూ వాళ్ళ పంచ ప్రాణాలుగా ప్రేమిస్తున్నారు. కృష్ణుడు యుధిష్ఠిరుడితో ఆ విషయాన్ని తెలియజేసి ఆ రాజసు యాగం చేయడానికి కావలసిన అన్ని అర్హతలు నీకు ఉన్నాయి, కాకపోతే ఆ రాజసూ యాగం చేయాలి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడాను ఆ రాజసు యాగంలో ఆ యజ్ఞానికి ఒక సమిధులుగా చేయాలి. అంటే వాళ్ళందరూ కూడా నీ ఆధిపత్యాన్ని అంగీకరించి వారు రాజసు యాగానికి వచ్చి పాల్గొనాలి. అలా జరగాలి అని అంటే దానికి ఒక పెద్ద ఆటంకం ఉంది. ఎవరు ఆటంకం అంటే జరాసంధుడు. జరాసంధుడు ఏం చేశాడు? ఇతను ఆ మగధ రాజ్యాన్ని పరిపాలించే జరాసంధుడు భోజ, పాంచాల, కోసల ఇలాంటి దేశాలన్నింటినీ కూడాను పూర్తిగా భయభ్రాంతులు చేసేసాడు. చివరికి మా యదువంశాన్ని కూడాను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అతను చాలా అధికారం కలిగి చాలా శక్తిని కలిగి అతను పరిపాలిస్తున్నాడు. అలాంటి జరాసంధుడికి ఓటమి అనేటువంటిది తెలియదు అతనికి. కారణం ఏంటంటే అతని దగ్గర 2 స్నేహితులు ఉన్నారు. హంస, దింవక అనే 2 స్నేహితులు ఉన్నారు. వీళ్ళిద్దరికున్న వరం ఏమిటి? ఏ ఆయుధం చేత కూడా వాళ్ళు చంపబడరు. మీరు యుద్ధంలో ఏ ఆయుధమైనా ప్రయోగించండి, ఆ ఆయుధం చేత వాళ్ళకి మరణం లేదు. అలాంటి వరాన్ని వాళ్ళు పొంది ఉన్నారు తపస్సు చేసి. వాళ్ళిద్దరి అండ చూసుకుని జరాసంధుడు చాలా విర్రవీగుతున్నాడు. ఇదంతా కృష్ణుడు చెప్తున్నాడు యుధిష్ఠిరుడికి. అలా విర్రవీగేటువంటి ఆ జరాసంధుడికి మొట్టమొదటిగా బుద్ధి చెప్పింది ఎవరు అంటే మన బలరాముడు. బలరాముడు ఏం చేశాడు? 18 రోజులు కష్టపడి 18 రోజులు తీవ్రమైనటువంటి యుద్ధం చేసి హంస అనేటువంటి ఒక రాజును సంహరించాడు. అతనెవరు? వేరే రాజు. హంస అనేటువంటి రాజును ఎప్పుడైతే బలరాముడు సంహరించాడో ఈ వార్త దింవకుడికి తెలిసింది. అప్పుడు ఆ హంస, దింవకుడు ఇద్దరు ఒక చోట లేరు. చనిపోయింది వచ్చేసి జరాసంధుడి మిత్రుడైనటువంటి హంస కాదు, వేరే ఎవరో రాజు. బలరాముడి చేతిలో 18 రోజులు యుద్ధం చేసి చనిపోయాడు. ఆ వార్త దింవకుడికి తెలిసి వీళ్ళిద్దరు చాలా చాలా ఆప్త మిత్రులు అన్నమాట.
దేవుడికి ఆ వార్త తెలిసి ఆయన హృదయం ప్రద్దలైపోయి, హంస నా మిత్రుడు, నా నేస్తం, నా నేస్తం లేనటువంటి ఈ వాస్తవాన్ని నేను జీర్ణించుకోలేనని చెప్పేసి దిమ్మగుడు తిన్నగా యమున నదిలోకి వెళ్లి దూకేసి ఆత్మహత్య చేసుకునేశాడు. ఆ విషయం తర్వాత తెలిసింది హంసకి. తెలిసి ఆయన ఏమనుకున్నాడు, నా నేస్తం లేడంటే ఈ వాస్తవం నేను జీర్ణించుకోలేని, ఆయన కూడా తిన్నగా అదే దారి అనుసరించి యమున నదిలోకి దూకి ఆత్మహత్య చేస్తాడు. ఎప్పుడైతే ఈ ఇద్దరు స్నేహితులు కూడా మరణించారో అప్పుడు జరాసంధుడికి భయం పట్టుకుంది. అరే, వీళ్ళు అండ చూసుకుని నేను అసలు నాకు అడ్డేలేరు అనుకున్నాను, వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు నా నుంచి దూరం అయ్యారు కాబట్టి ఇప్పుడు నాకు పరాక్రమం ఉంది, కానీ కాస్త జాగ్రత్తగా కూడా ఉండాలి నేను అని చెప్పి గుర్తుపెట్టుకున్నాడు. అలా అనుకుని ఆయన ఏం చేశాడు, యదువంశం జోలికి రావడం మానేశాడు. ఈ భోజ్య కోసల పాంచాల రాజ్యాలను కూడా తాగడం మానేశాడు. ఆయన పాటికి ఆయన ఉంటున్నాడు. అసలు వైరం ఎక్కడ మొదలైంది అంటే, కొంతకాలం తర్వాత ఆయన ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నటువంటి కుమార్తెలు అస్థి ప్రాప్తి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వారిద్దరిని తీసుకువెళ్లి కంసుడికిచ్చి వివాహం చేశాడు. ఆ విధంగా కంసుడిని అల్లుడుగా చేసుకున్నాడు జరాసంధుడు. ఆ మరికొంతకాలం తర్వాత ఏమైంది, కృష్ణుడు మధురకి వెళ్లాడు. మధురకి వెళ్లి కంసుడిని సంహరించేశాడు. కంసుని సంహరించేసిన తర్వాత ఎప్పుడైతే కంసుని భార్య లేనటువంటి అస్థి ప్రాప్తి ఇద్దరు కూడా తండ్రి జరాసంధుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి, ఈ విధంగా మేము విధవరాళ్ళం అయిపోయాం, మా జీవితాలు ఈ విధంగా అయిపోయినాయి, జరాసంధుడి కోపం వచ్చేస్తుంది, ఎవరు దీనికి కారణం అని చెప్పేసి అడిగాడు. అడిగితే కృష్ణుడు అయిన ఒకడు ఉన్నాడు, అతని వల్ల ఇదంతా జరిగింది, కంసుని నిలువున మా కళ్ళ ముందే సంహరించింది అతనే అని చెప్పి వాళ్ళిద్దరు కుమార్తెలు చెప్పారు. అప్పుడు జరాసంధుడు కృష్ణుడి మీద పగబట్టాడు. ఎట్లయినా సరే కృష్ణుణ్ణి నిలువున, అసలు ఆయనకి ఆనవాళ్ళు అనేదే లేకుండా నాశనం చేయాలి కృష్ణుడు అని చెప్పి జరాసంధుడు చాలా కోపం పెట్టుకున్నాడు. కోపమైతే ఉంది, కానీ అదే సమయంలో జరాసంధుడు బ్రాహ్మణులను గౌరవిస్తాడు, వైదిక ఆదేశాలన్నీ పాటిస్తాడు, కృష్ణుడి మీద మాత్రం కోపం ఉంది. ఇతని కోపం అనేటువంటిది అగ్ని అనుకుందాం. ఈ అగ్నికి ఆజ్యం నెయ్యి పోసింది ఎవరు, శిశుపాలుడు, దంతవక్రుడు, పౌండ్రిక వాసుదేవుడు, భగదత్తుడు, వీళ్ళు నలుగురు నాలుగు వైపుల నుంచి వచ్చి నువ్వు ముందెళ్ళు నీ వెనకాల మేము ఉంటాం అని చెప్పేసి వీళ్ళు నలుగురు కూడా జరాసంధుడు ప్రేరేపించారు. అప్పటి నుంచి జరాసంధుడు కృష్ణుడి మీద పగబెట్టుకున్నాడు. ఎట్లనే సరే కృష్ణుణ్ణి, అతని పరివారాన్ని, మొత్తాన్ని నాశనం చేయాలి అని చెప్పి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ లోపల కృష్ణుడు చెప్తున్నాడు, నేనేం చేశానంటే ఆ జరాసంధుడితో ఎందుకు మనకి లేనిపోని పెడదా అని చెప్పేసి అతనికి భయపడి నేనే అతను మాటిమాటికి వచ్చి మధుర మీద యుద్ధం చేస్తుంటే నేనే భయపడి అతనికి పారిపోయాను. పారిపోయి ద్వారకా రాజ్యాన్ని నిర్మించాను. ద్వారకా రాజ్యాన్ని అభేద్యంగా నిర్మించాను. అభేద్యంగా అంటే ఇంకెవరు కూడా దాన్ని జయించలేరు. కృష్ణుడు అంటాడు, ద్వారకను నేను ఎట్లా నిర్మించానంటే, ఆ ద్వారకలు ఒక సామాన్య స్త్రీ కూడా దేవతలు వచ్చినా కూడా యుద్ధం చేసి తరిమి కొట్టగలదు, అంతలాగా నేను ద్వారక నగరాన్ని నిర్మించాను అని చెప్పి యుధిష్ఠుడికి చెప్పాడు. ఈ మాట వినిన తర్వాత యుధిష్ఠుడికి అనుమానం వచ్చింది. స్వామి, నేను పొరపాటున విన్నానా, లేకపోతే మీరు పొరపాటు అనే అవకాశం అయితే లేదు నాకు తెలుసుది, నేనేమన్నా పొరపాటు విన్నానా, మీరు జరాసంధుడికి భయపడి పారిపోయారా ద్వారక, ఇది నేను నాకు నమ్మబుద్ధి కావట్లేదు ఇది అని చెప్పేశాను. అనగానే భీముడు అన్నాడు, సరే కృష్ణుడు ఆ విధంగా అంటే అన్నాడేమో, ఇప్పుడు పరిస్థితి మాట్లాడదాం, అర్జునుడు నేను ఇద్దరం కూడా కృష్ణుడితో కలిసి వెళ్తాం జరాసంధుడి దగ్గరికి. భీముడు అంటున్నాడు, నేను ప్రత్యక్షంగా జరాసంధుని ఓడించే శక్తి నా దగ్గర లేకపోవచ్చు, భగవంతుడు కృష్ణుడు పక్కనున్నాడు కాబట్టి ఆయన అనుగ్రహంతో, ఆయన ఇచ్చినటువంటి సూచనలతో ఖచ్చితంగా జరాసంధుని నేను వధిస్తానని నమ్మకం నాకుంది అని ముందుగానే భీముడు చెప్పేస్తున్నాడు. ఆ నమ్మకం నాకుంది కాబట్టి కృష్ణుడితో పాటు కలిసి మేము వెళ్తాము అని చెప్పేసి అడిగాడు. యుధిష్ఠుడు అన్నాడు, కృష్ణుడితో పాటు కలిసి వెళ్ళడం అనేది బాగానే ఉంది, కానీ కృష్ణుడు ఈ విధంగా అంటున్నాడు అంటే జరాసంధుడు అంత శక్తివంతుడు ఎట్లా అయ్యాడు, అసలు అతనికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, నాకు అర్థం కాలేదు. కృష్ణుడే భయపడి మధుర నుంచి ద్వారకకి వెళ్లిపోయాడు జరాసంధుడి దెబ్బకి. నాకు ఇది అర్థం కావడం లేదని చెప్పేసి యుధిష్ఠిరుడు అన్నాడు. అని అంటే కృష్ణుడు మళ్ళీ అన్నాడు అనమాట, ఏ ఇందులో ఏముంది, ఇందులో విషయము భీముడు చెప్పినట్టే చేద్దాం, అర్జునుడు భీముడు ఇద్దరు నాతో పాటు రండి, ముగ్గురం కలిసి జరాసంధుడి దగ్గరికి వెళ్తాము, అతనితో యుద్ధం చేస్తాము. అతనితో యుద్ధం చేసినప్పుడు మనకేం కాదు, రెండు జరుగుతాయి, ఒకటి జరాసంధుడు అన్నా పోతాడు, లేదు మనం అన్నా పోతాం. జరాసంధుడు గనక సంహరించబడితే ఆ కీర్తి మనకు వస్తుంది, లేదు జరాసంధుడి చేతిలో మనవాళ్లే, ఆ భీముడే గనక జరగరనేది జరిగి అతనే గనక పోతే దానివల్ల ఏమొస్తుంది, జరాసంధుడు లాంటి శక్తివంతుడైనటువంటి క్షత్రియుడితో యుద్ధం చేసి వీరు స్వర్గాన్ని పొందాడు అనేటువంటి పేరు భీముడికి వస్తుంది. ఎట్లయినా రానియండి, మన ధర్మం మనం చేయాలంతే, కాబట్టి మనం జరాసంధుడితో యుద్ధానికి వెళ్లాల్సిందే అని చెప్పన్నాడు. ఈ మాట అనగానే యుధిష్ఠిరుడు మళ్ళీ అడిగాడు, స్వామి మీరు మాటి మాటికి యుద్ధంలో మనం గెలవచ్చో లేదా ఓడిపోవచ్చు అని చెప్పేసి మీరు అంటున్నారే, నాకు ఒక ఇబ్బంది ఉంది, యుద్ధంలో మీరు గెలవచ్చు అనంటే పర్వాలేదు, ఓడిపోవచ్చేమో అని అంటున్నారు కదా, ఆ మాట నాకు జీర్ణం కావడం లేదు. ఇది మనం యుధిష్ఠిరుడు మహారాజు ఏ భావంతో అన్నాడో గమనించండి, ఓడిపోవడం అనేటువంటిది అంటున్నారు కదా అది నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే, మాకు ఆరోప్రయాణంగా మా పంచపాండవులు చూసుకునేటువంటి మా కృష్ణుడు ఆ జరాసంధుడి ముందు ఓడిపోవటం మేము చూసి తట్టుకోలేము, దానికన్నా కావాలంటే రాజసుయాగం కావాలంటే ఆపేస్తాం, వాళ్లతో యుద్ధం కూడా కావాలంటే ఆపేస్తాం, వాడిని జరాసంధుడు వాడి పాటికి వాడు ఉంది మనం కదిలించేది వద్దు, మా కృష్ణుడికి ఓటం వస్తుంది అనంటే ఆ రాజసుయాగం కూడా అక్కర్లేదు నాకు అని చెప్పన్నాడు. ఈ మాట కోసం కృష్ణుడు అంతసేపు పరీక్ష పెట్టాడు అనమాట. యుధిష్ఠిరు మహారాజు రాజసుయాగం తలపెట్టాడు, ఈ రాజసుయాగంలో కించితన్న స్వార్థం ఉందా లేదా అనేది ప్రపంచానికి తెలియజేయాలి. ఆయనకి తెలుసు నా శుద్ధ భక్తుడి హృదయంలో స్వార్థం కొంచెం కూడా లేదు, ఆ రాజసుయాగం చేయడం వల్ల వచ్చేటువంటి ప్రపంచాధిపత్యం కూడా, దానివల్ల వచ్చేటువంటి కీర్తి కాంక్ష కూడా ఆయనకి లేదని ప్రపంచానికి తెలియజేయాలి. అందుకని అన్నాడు అనమాట ఇంతసేపు కృష్ణుడు, నేను ఓడిపోవచ్చు, ఓడిపోతానేమో, భయపడి పారిపోయాను ఇలాంటి మాటలన్నీ విని యుధిష్ఠిరుడు ఏమన్నాడు, అట్లయితే వద్దు, ఇది నాపేస్తాం ముందు, ఈ రాజసుయాగం అక్కర్లేదు మనకి, కృష్ణుడు ఓటమి చూస్తాడన్నప్పుడు అది అక్కర్లేదు అది అని చెప్పి అన్నాడు. ఆ మాట అనగానే అర్జునుడు, ఏమిటలా మాట్లాడతావు నువ్వు, నిజంగా మనకి అక్కడ ఆ యుద్ధంలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఆలోచించడం కన్నా మనం ఏం చేయాలని ఆలోచించేది ముఖ్యం. క్షత్రియులుగా మనము మన ధర్మాన్ని నిర్వర్తించాలి కదా, అక్కడ జరాసంధుడి దగ్గర ఓడిపోతామా గెలుస్తామా మనకు అనవసరం, మనం మాత్రం క్షత్రియులకి వెళ్లి అతనితో యుద్ధం చేసి తీరాల్సిందే, ముందు ఆ పని చేద్దాం పదండి అని చెప్పి అర్జునుడు అంటున్నాడు. చూడండి అర్జునుడు ఎలా మాట్లాడేవాడు, ఆ భగవద్గీతలు ఎలా మాట్లాడాడు చూడండి, ఇంత క్షత్రియుడిగా నా మన ధర్మం మనం చేయాలి అని చెప్పి అన్నవాడే, అక్కడ భగవద్గీతకు వచ్చేసరికి ఆయన నా వల్ల కాదు, నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యేన గోవింద, ఎవడకు కావాలి ఈ రాజ్యం, కిం భోగై జీవితేనవా, ఈ భోగాలంతా ఎవరికి కావాలి. అందుకనే అక్కడ కృష్ణుడు యుధిష్ఠిరు మహారాజుకి ఏదైతే వాక్యం చెప్పాడో అదే వాక్యాన్ని అర్జునుడికి భగవద్గీతలో మళ్లీ చెప్పాడనమాట. ఏమని, హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వావా భోక్షసే మహిం తస్మాద్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. ఓడిపోతే వేరు స్వర్గం వస్తుంది, గెలిస్తే రాజ్య భోగం వస్తుంది, అవన్నీ ఎందుకు ఆలోచిస్తూ ధర్మంగా యుద్ధం చేయాలి, నీ ధర్మం నువ్వు చెయ్యి, యుద్ధాయ కృతనిశ్చయ అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. ఎప్పుడైతే అర్జునుడు ఈ పౌరుషం చూశాడో కృష్ణుడు అన్నాడు, ఇదే నాకు కావలసింది, యుధిష్ఠిరు మహారాజులో ఆ శరణాగతి కావాలి, అర్జునుల్లో ఈ పౌరుషం కావాలి, భీముల్లో ఆ విశ్వాసం కావాలి, మూడు కృష్ణుడు కావలసింది వచ్చేసింది. అర్జునుల్లో కావలసినటువంటి ధర్మ నిరతి అనేది వచ్చింది, విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించాలి. ధర్మరాజులో కావలసినటువంటి శరణాగతి వచ్చేసింది. ఏమి శరణాగతి, కృష్ణుడికి ఏమి జరగకూడదు, దానికోసం ఇవన్నీ కావాలంటే వదులుకునేస్తాం, రాజసుయాగం కూడా కావాలంటే ఆపేస్తాం. భీముల్లో కూడా ఆయన కావలసింది వచ్చింది. ఏమన్నాడు భీముడు, నాకు శక్తి లేకపోయినా కృష్ణుని నమ్ముకుని నేను ఖచ్చితంగా జరాసంధుని వధిస్తాను. అలా భీముణ్ణి యుధిష్ఠిరుణ్ణి అర్జునుణ్ణి ఏకకాలంలో పరీక్షించిన తర్వాత అప్పుడు కృష్ణుడు ఒప్పుకున్నాడు, సరే మనం జరాసంధ దగ్గరికి వెళ్తున్నాం. దేనికి వెళ్తున్నాం? ఒక ముఖ్యమైన కార్యం మీద వెళ్తున్నాం. మన మీద రాజసూయ యాగం చేయబోతున్నాము కాబట్టి దానికోసం ఆ జరాసంధుడిని మనం ఆక్రమించుకునేదానికి కాదు. జరాసంధుడు అతను ఒక తప్పు పని చేస్తున్నాడు. బ్రాహ్మణులంటే గౌరవం ఉంది అతనికి, వేదాదేశం ప్రకారం ప్రవర్తిస్తాడు. అదే సమయంలో వేదాల్లో లేనటువంటి ఒక ఘోరమైన పని కూడా చేస్తున్నాడు. అదేమిటంటే నరబలి. దాదాపు 22,800 మంది రాజుల్ని అతను నిర్బంధించేశాడు లోపల. దేనికోసం అంటే వాళ్ళందరితో ఒక ఘోర నరమేధం చేసి కొన్ని శక్తులు పొందాలని అతని ఉద్దేశం. నరకాసురుడు క్షత్రియ కన్యలందరినీ కూడా బంధించినట్టు జరాసంధుడు క్షత్రియ వీరులందరినీ కూడాను, ముఖ్యమైనటువంటి రాజులందరినీ కూడా బంధించేశాడు అతను. ఇంకా రేపమాపు అతను అనుకున్న సంఖ్య పూర్తి అవ్వబోతుంది. ఆ సంఖ్య కనుక పూర్తి అయిందంటే ఇంకా వాళ్ళందరినీ వరుసగా నుంచోబెట్టేసి పశువును బలించినట్టు ఇచ్చేస్తాడు. ఇది జరాసంధుడి యొక్క తప్పు. ఎందుకంటే వాళ్ళు కూడా జరాసంధుడిలాగా రాజులే, రాజ్యాన్ని పరిపాలించేవాళ్లే, వాళ్ల పరిపాలనలో కూడా ఎంతమంది ప్రజలు బ్రతుకుతున్నారు. మరి వాళ్ళు ఇతనిలాగా రాజులైనప్పుడు ఆ రాజుల్ని పశువుల్లాగా చూడడం అనేటువంటిది పద్ధతేనా? అది పద్ధతి కాదు. ఈ కారణంగా జరాసంధుడిని మనము వధించాలి అని చెప్పి కృష్ణుడు అర్జునుణ్ణి భీముణ్ణి ఇద్దరిని వెంట పెట్టుకుని బయలుదేరాడు. మగధ రాజ్యానికి బయలుదేరాడు. అంటే మగధ రాజ్యం అంటే దానికి రాజధాని వచ్చి గిరివ్రజం అనే ఒక ఊరు, పెద్ద ఊరు అనమాట, నగరం. మగధ రాజ్యానికి రాజధాని, ఆ రాజధానిలో జరాసంధుడు ఉన్నాడు. ఆ గిరివ్రజానికి బయలుదేరారు వీళ్ళు. బయలుదేరుతున్నప్పుడు అసలు ఈ జరాసంధుడు ఏ విధంగా మనతో యుద్ధం చేస్తాడు, అతను అసలు ఏ విధంగా యుద్ధంలో మనము సంహరించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఉద్ధవుడు ఈ ఆలోచన కృష్ణుడికి చెప్పున్నాడు ఇంతకు ముందే. ఏమిటి ఆలోచన అంటే, జరాసంధుడికి బ్రాహ్మణులంటే చాలా ఇష్టం ఉంది. వేదాదేశం ప్రకారం బ్రాహ్మణులంటే గురువులు, వాళ్ళకి ఏం కావాలంటే అది చేయడానికి సిద్ధంగా ఉంటాడు అతను. కాబట్టి ఇతన్ని ఏదైనా సరే లొంగదీయాలన్నా, ఇతనితో ఏదైనా సరే ముఖ్యమైనటువంటి కార్యం జరిపించుకోవాలన్నా అది ఆ రూపంలో వెళితేనే పని జరుగుతుందని చెప్పేసి ఉద్ధవుడు ఇంతకుముందే ఆ ఆలోచన అంతా చెప్పున్నాడు కృష్ణుడికి. అదే ఆలోచన కృష్ణుడు ఏం చేశాడు, యుధిష్ఠిరుడితోనూ వీళ్ళందరితో కూడా పంచుకున్నాడు. పంచుకున్నప్పుడు ధర్మరాజుకి అనుమానం వచ్చింది, వీడు ఇంత బ్రాహ్మణ ప్రీతి కలిగిన వాడు, ఇంత వేదాదేశం పాటించేవాడు, అంత దుష్టబుద్ధి ఎందుకు వచ్చింది? రాజులందరినీ బంధించి నరవధ చేయడానికి ఎందుకు సంకల్పించాడు? పోని అంత దుష్టబుద్ధితో ఉండేటువంటి ఆ వ్యక్తికి ఇంత మంచి లక్షణాలు అసలు ముందు ఇవేట్లో వచ్చాయి? రెండు అడిగాడు. బ్రాహ్మణుల్ని గౌరవించే ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రాజులందరినీ నరబలిచ్చేటువంటి ఆ దుష్ట లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నాకు తెలియాలి అని చెప్పి అడిగాడు యుధిష్ఠిరుడు. అప్పుడు కృష్ణుడు చెప్పుకొచ్చాడు, ముందు ఇతనికి ఈ బ్రాహ్మణులను గౌరవించే లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. ముందు అది గమనిద్దాం. బృహద్రథుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు కాశీరాజు కుమార్తెలిద్దరిని వివాహం చేసుకుని సంతానం లేక బాధపడుతున్నాడు. బాధపడుతుంటే అప్పుడు చంద్రకౌశిక అనేటువంటి ఒక ముని వీళ్ళ రాజ్యంలోకి వచ్చినప్పుడు ఈ బృహద్రథుడు అనేటువంటి రాజుకి మునులన్నా బ్రాహ్మణులన్నా అత్యంత గౌరవం అనమాట. వాళ్ళకి ఎవరైనా ముని నా ఊర్లోకి వస్తున్నాడని చెప్పి తెలిస్తే ఈయన స్వయంగా ఊరి పొలిమేరలోకి వెళ్ళి వాళ్ళ ఆహ్వానించి తీసుకుని వచ్చేవాడు. అంత గౌరవం ఉంది ఆయనకి. చంద్రకౌశికనే ముని తన రాజ్యానికి వచ్చాడని తెలుసుకోగానే ఈయన ఏం చేశాడు, బృహద్రథుడు తిన్నగా వెళ్లి ఆయన గౌరవించి ఊర్లోకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత నీకేమన్నా అభిష్టాలు ఉన్నాయో చెప్పని ఆ ముని అడిగితే, నాకు మాత్రం వైరాగ్యం వచ్చింది స్వామి, ఉన్నంతకాలం జీవితాంతం దాన ధర్మాలు చేశాను, బ్రాహ్మణులు గౌరవించాను, గోవులను బాగా నేను పోషించాను, అన్ని చేశాను, ఇక ఇప్పుడు నాకు తపస్సు చేయాలనిపిస్తోంది. కానీ ఆ తపస్సుకి చేయడానికి నాకు ఒక బాధ ఏమిటంటే, నా తర్వాత రాజ్యాన్ని చూసుకునే సంతానమే లేదు. నాకు ఒక సంతానం ఉంటే వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళకి రాజ్యాన్ని కట్టబెట్టేసి నేను నా వైరాగ్య జీవితాన్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఆ రోజుల్లో రాజుల పరిస్థితి అది, బ్రహ్మచర్య గృహస్థ అయిందంటే వానప్రస్థ, వనంలోకి వెళ్ళిపోవడమే, ఇంకెక్కడ ఆగేది లేదు. అంతేగాని ఊపిరి వదిలిందాక కూడాను నేను అధికారం వదలను అని మనం ప్రస్తుత కాలంలో చూసేటువంటి నాయకుల మాదిరి కాదనమాట. క్షత్రియుడు అని అంటే అతను ధర్మానుసారంగా వానప్రస్థం వచ్చిందనంటే తాను భగవంతుని గురించి తెలుసుకోవడానికి వనాలకు వెళ్ళిపోయేవారు. వనాలకు ఎందుకు వెళ్లేవారు? వనాల్లో ఆశ్రమాలు ఉంటాయి, ఆశ్రమాల్లో సాధువులు ఉంటారు. వాళ్ళ నిర్దేశం ప్రకారంగా భగవద్జ్ఞానాన్ని తెలుసుకుని ఆ శేష జీవితాన్ని భగవత్ సేవలో తరించడానికి. ఇవన్నీ కూడా మునికి చెప్తాడు అతను. నాకు వైరాగ్యం చేయాలనుంది, తపస్సు చేయాలనుంది, కానీ అవకాశం దొరకట్లేదు. అతను ఆ మాట చెప్పేది చూస్తే ఋషి చాలా సంతోషపడి, నేను ఖచ్చితంగా నీకు ఒక సహాయం చేస్తాను, ఇలాంటి మంచి ధర్మాత్ముడైన రాజువి, బ్రాహ్మణులు ఇంత గౌరవించేటువంటి వాడివి, నీకు సహాయం చేస్తాను నేనని చెప్పి ఆయన ఏం చేస్తాడు, ఒక చెట్టు కింద మామిడి చెట్టు కింద కూర్చొని తీవ్రమైనటువంటి తపస్సు చేస్తే ఆయన తపో శక్తికి మామిడి ఫలం ఒకటి ఆయన చేతులకు వచ్చి పడుతుంది. పడినప్పుడు ఆ మామిడి ఫలాన్ని తీసుకెళ్లి బృహద్దేవుడికి ఇచ్చి, ఇది నీ భార్యలు ఉన్నారు కదా, నీ భార్యల్లో ఒకరికి ఇవ్వు, ఇచ్చి ఈ ఫలాన్ని గనక వాళ్ళు తీసుకున్నట్లయితే సంతాన ప్రాప్తి వస్తుంది అని చెప్తాడు. బృహద్రేడుడు ఆ ఫలాన్ని తీసుకున్న తర్వాత ఆలోచిస్తాడు. ఈయన ఇంతకుముందు భార్యలిద్దరికి ఒక మాట ఇచ్చుంటాడు, ఏమనంటే కష్టమైనా సరే ఇష్టమైనా సరే ఎప్పుడు మీ ఇద్దరితో సమానంగానే పంచుకుంటాను అని చెప్పి ఒక మాట ఇచ్చుంటాడు. ఆ మాట గుర్తుకొస్తుంది, కష్టమైనా ఇష్టమైనా సమానంగా పంచుకుంటాను. ఇప్పుడు ఇష్టం కొద్దీ ఫలం వచ్చింది, దీనిగానే సమానంగానే పంచాలి. దాని మామిడి ముక్కను రెండు ముక్క మామిడి కాయని రెండు ముక్కలుగా చేసేసి చెరో భార్యకి చేసి తీసుకోండి అన్నాడు. వాళ్ళిద్దరు తీసుకున్న తర్వాత గర్భవతులయ్యారు. ఇద్దరు కూడా ఒక మానవ ఒక శరీరానికి సగం శరీరం ఒకరు జన్మనిచ్చారు. ఎందుకంటే సగం తీసుకున్నందుకు, కానీ ఆ శరీరానికి ప్రాణం అయితే లేదు. ప్రాణం లేనిటువంటి ఈ సగం ముక్క చాలా వికృతంగా కనబడుతుంది. అది సగం కోసేసి ఉంటే ఎలా ఉంటుంది, పోస్ట్మార్టం చేస్తారు చూడండి ఆసుపత్రిలో ఆ విధంగా. అందుకని వాళ్ళు ఏం చేశారు, టక్కను తీసుకెళ్లి ఊరు పొలిమేరలో పడేసి అక్కడ వదిలేసేసారు. వదిలేగానే అదే సమయంలో జ్వర అనేటువంటి రాక్షసి ఆ పక్కన వచ్చిందనమాట. వచ్చి చూసింది, చూస్తే ఇద్దరు రెండు సగంగా ఉన్నారు. ఈమె ఎప్పుడు చూసుండలేదు ఆ విధంగా. అందుకనే ఆమెకి ఆకలిగా ఉంది, కానీ ఈ రెండింటిని ఇలా ఉన్నాయి ఎందుకు కలిపితే ఎలా ఉంటాయి చూద్దామని చెప్పేసి ఆ రెండింటిని దగ్గరికి తీసుకొచ్చి కలిపింది. అలా కలిపిందో లేదో విధివశాత్తు, అక్కడ విధి అంటే భగవత్ సంకల్పం ప్రకారంగా. మీకు మహాభారతంలో శాస్త్రాల్లో కొన్నిసార్లు విధివశాత్తు అనేటువంటి మాట ఉంటుంది, కానీ ఆ విధి ఎవరు? భగవంతుడు. విధివశాత్తు అంటే భగవత్ సంకల్పం ప్రకారంగా. ఆ విధివశాత్తు ఏమైంది, దానికి ప్రాణం వచ్చేస్తుంది. ప్రాణం రాగానే ఎంత శక్తివంతుడైనటువంటి బాలుడిగా ఉన్నాడండి అతను. అసలు ఆ జరా రాక్షసి అతను పట్టుకోగానే మొయ్యలేక వదిలేసింది, అంత బరువుగా ఉన్నాడు అతను. సరే ఇతన్ని ఏం చేద్దాము అని చెప్పి అనుకుంటూ ఉండగా ఏం చేశాడంటే అతను చెయ్యి తీసి ఇట్లా నోట్లో పెట్టుకుని గట్టిగా గర్జించాడు వాహను. ఆ దెబ్బకి ఆ మొత్తం రాజ్యం అంతా కూడాను వణికిపోయింది. రాజభవనంలో ఉన్నటువంటి ఆ బృహద్రథుడికి కూడాను వణుకొచ్చేసింది. ఏదో జరిగింది మొత్తానికి రాజ్యంలో అని చెప్పేసి గబగబ పరిగెత్తాడు. ఎక్కడ ఏ దిక్కుగా శబ్దం వచ్చిందో అక్కడ పరిగెత్తాడు. ఈ రాజు ఆ వైపున వస్తాం చూసింది జరా రాక్షసి. ఈమనుకుందనమాట, ఎంత నీ రాజు కూడా మనకి చాలా మేలు చేశాడు కదా, అతనుండేటువంటి అడవిలో నేను బ్రతుకుతున్నాను, అతనికి ఏదైనా ఒక బహుమతికి ఇద్దాము, ఈ బిడ్డని బాగుంటుంది అని చెప్పి ఆ జరా రాక్షసి ఏం చేసిందంటే బిడ్డను తీసుకుని ముందుకెళ్ళింది. అసలు ఏమైంది, ఏమిటి శబ్దం అని చెప్పి అడవడిగా రాజు వస్తే, ఇదిగో ఈ పిల్లవాడి నుంచి వచ్చింది, ఈ పిల్లవాడిని నేను ఈ విధంగా కలిపాను, నిన్ను ఈ పిల్లవాడిని మీకు బహుమతికి ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి ఇచ్చేసి ఇచ్చినప్పుడు ఆయన అడిగాడు, నువ్వెవరు ఇంతకే అని చెప్పేసి. అప్పుడు జరా రాక్షసి చెప్పింది, నువ్వు నన్ను చాలా చక్కగా పూజించావు, అందువల్ల నేను నీకు బిడ్డనిచ్చాను అని చెప్పాను. నేను నిన్ను పూజించడం ఏంటని ఆ జరా రాక్షసి చెప్పింది, నేను గృహదేవిని బ్రహ్మదేవుని అనుగ్రహంతో ఉన్నటువంటి ఒక గృహదేవిని శాపవశాన ఇలా రాక్షసునయ్యాను నేను. నువ్వు గృహదేవిగా నా ఫోటో నువ్వు ఇంటి ముందు పెట్టుకుని పూజిస్తా ఉన్నావు. మీకు గుర్తుందా మన ఇళ్లలో ఆ బేతాళుడు ఫోటోలని, ఇంతకుముందు కృష్ణ గీతంలోకి రాకముందు ఇంటి ముందు బేతాళుడు ఫోటోలని చిన్న చిన్న ఓం శ్రీ రేపురా ఇలాంటి ఏదో చేస్తూ ఉండేవాళ్ళు. ఏమి అవన్నీ కర్మకాండకు సంబంధించినటువంటి విషయాలు అన్నమాట. అలా గృహదేవి అనేటువంటి ఎవరో ఒక దేవత ఉంది, ఆ దేవత ఫోటో ఈయన పెట్టుకున్నాడంట ఈ బృహద్రథుడు. ఆమె చెప్పింది, ఆమె నేనే శాపవశాన్ని ఇలా ఉన్నాను కాబట్టి అలా పూజించావు కాబట్టి నేను ప్రసన్నురాలైన నీకు ఈ బిడ్డని ఇస్తున్నాను తీసుకుపో అని చెప్పి ఇచ్చేసి, ఇక హరేనే మనం ఎందుకు పనికిరాడు అనుకున్నటువంటి అర్ధ శరీరాలు రెండు కలిసి ఈ విధంగా మనకు వచ్చేసింది ఒక బాలుడుగా ప్రాణం పోసుకొని అని ఎంత సంతోషంతో ఆ జర అనే రాక్షసు ఇచ్చింది కాబట్టి ఈయనేం చేశాడో బిడ్డకి జరాసంధుడు అని చెప్పి పేరు పెట్టాడు. జర అనే రాక్షసు చేత అనుసంధానం చేయబడ్డారు కాబట్టి జరాసంధుడు అని పేరు పెట్టాడు. తీసుకెళ్లిన తర్వాత ఏం చేశాడు, చిన్నప్పటి నుంచి కూడా జరాసంధుడికి బ్రాహ్మణులను ఎట్లా గౌరవించాలి, వేదాదేశాన్ని ఎట్లా పాటించాలి ఈ విషయంలో బాగా శిక్షణ ఇచ్చాడని, శిక్షణ ఇచ్చి అట్లానే పెంచుకొచ్చాడు. అలానే పెంచుకొచ్చి పెరిగి పెద్ద అయిన తర్వాత నాయన ఇక రాజ్యాన్ని నువ్వు చూసుకో అని చెప్పి ఇద్దరు భార్యను తీసుకుని ఆయన వైరాగ్యంతో వానప్రస్థం తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈ కృష్ణుడు చెప్పాడు ఈ విధంగా ఈ జరాసంధుడికి బ్రాహ్మణుల్ని గౌరవించేటువంటి పద్ధతి వచ్చింది. యుధిష్ఠుడు అన్నాడు మరి నరబలిచ్చేంత ఆ ఘోరమైనటువంటి కార్యం చేయడానికి ఆ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పాపిష్టి బుద్ధి. కృష్ణుడు అన్నాడు పాపిష్టులతో జరిగితే పాపిష్టి బుద్ధులు వస్తాయి. ఒక పక్కన శిశుపాలుడు, ఇంకో పక్కన దంతవక్రుడు, ఇంకో పక్కన పౌండ్రిక వాసుదేవుడు, ఇంకో పక్కన భగదత్తుడు, వీళ్ళు నలుగురు నాలుగు వైపులా చేరి సహవాసం చేస్తున్నారు. వాళ్ళు ఏదో ప్రేరేపించారు ఈయన్ని, నువ్వు ఇంకా శక్తిమంతులతో నరబలి ఇచ్చేసేయని, అందుకు మొదలు పెట్టాడు. ఆ విధంగా వచ్చింది అని చెప్పేసి అన్నాడు. ఆ యుధిష్ఠిరుడికి ఇవన్నీ విన్న తర్వాత సరే స్వామి అయితే మీరు బయలుదేరండి అని చెప్పి చెప్పాడు. ఇక కృష్ణుడు అర్జునుడు భీముడు ఇద్దరు ముగ్గురు కూడాను గిరివ్రజ అనేటువంటి ఆ ఊర్లోకి వచ్చారనమాట. వస్తూ వస్తూనే వాళ్ళు ఎలా వచ్చారు, నగరానికి మూడు ద్వారాలు ఉన్నాయి. ఒక ద్వారం వచ్చేసేసి విఐపి ఎంట్రన్స్, అది ఇక్కడ మనకి కొండకెళ్ళేటప్పుడు చూడండి ఈ పక్కన ఉంటుంది, అది దేవస్థానం వాళ్ళు మాత్రమే పోతారని ఆ వాళ్ళ వెహికల్స్ అని. అట్లా మూడు ద్వారాల్లో విఐపి ఎంట్రన్స్, అది రాజు మాత్రమే పోవాలి ఆ ద్వారంలో, ఇంక వేరే వాళ్ళు పోయేదానికి లేదు. ఇంకో దాంట్లో ప్రజలు పోవాలి, ఇంకో దాంట్లో అతిథులు పోవాలి, రాజు మాత్రమే పోవాలి ఆ ద్వారంలో. కృష్ణుడు అర్జునుడు భీముడు ముగ్గురు కూడా రాజు మాత్రం వెళ్ళి ఆ ద్వారం కూడా వెళ్లారు వాళ్ళు లోపలికి. వెళ్తూ వెళ్తూ ఏం చేశారంటే ఈ ఊరికి ఒక పెద్ద పర్వతం ఉందన్నమాట, చైత్రక పర్వతం అని ఒకటి ఉంది. ఆ చైత్రక పర్వతం ఎలా ఉంటుందంటే ఊరికి ఇలా గొడుగు పెట్టినట్టు ఉంటుంది, ఇలా ఉంటుంది. అది వాళ్ళ ఊరికే పెద్ద శోభ అనమాట అది చైత్రక పర్వతం అనేది. మామూలు పర్వతం అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కృష్ణుడు చెప్పాడు మనం ఊర్లోకి వస్తున్నామని ముందు తెలియాలి, ఆ ఇలా ఉంది కదా తల ఎగిరేసి ఆ తల తీసి అని చెప్పాడు. భీముడు వెంటనే వెళ్ళి ఏం చేశాడంటే ఆ చైత్రక పర్వతం కొన్నటువంటి పై శిఖరాన్ని మొత్తాన్ని ఫటామని కొట్టేశాడు. ఇంతవరకు వాళ్ళు మా ఊరికి ఒక పెద్ద మంచి పర్వతం ఉందని చెప్పు తిరిగినటువంటి ఆ చైత్రక పర్వతం తల లేకుండా చేశాడు. చేసిన తర్వాత వాళ్ళు ఊర్లోకి అడుగు పెట్టారు, అది రాజద్వారం గుండా అడుగు పెట్టారు, రాజు ప్రయాణించే ద్వారం గుండా. కానీ ముగ్గురు ఏ వేషాల్లో ఉన్నారు, బ్రాహ్మణ వేషాల్లో ఉన్నారు. వెళ్తూ 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 దారిలో పూలు అవి కనపడ్డాయి. పూలు అవి కనపడగానే చిన్నగా వెళ్ళి ఆ పూల బొట్టు వాళ్ళు పూలు పూలు అని చెప్పేసి అమ్ముకుంటే వాళ్ళ దగ్గర మొత్తం బొట్టు పూలన్నీ కూడా తీసుకుని చక్కగా పూలతో తమను తాము అలంకరించుకుని వాళ్ళ దారిని వాళ్ళు పోతా ఉన్నారు. వాళ్ళు ఎవరు అడిగిన వాళ్ళు లేరు, ఎందుకు బ్రాహ్మణులు పంతులు గారు ఎవరు వాళ్ళని అభ్యంతరం పెట్టలేదు. బాగా అలంకరించుకున్న తర్వాత చిన్నగా వాళ్ళు రాజభవనం లోపలికి వెళ్ళిపోయారు. ఎక్కడైతే జరాసంధుడు ఉన్నాడో ఆ జరాసంధుడి దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు. అందరూ వాళ్ళని సాధారణంగా లోపలికి పంపించారు. ఏ ఎవరు మీరు, ఏ ఊరు, ఏమి చెక్కింగ్ ఏమీ లేదు. వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. మేము వచ్చాము బ్రాహ్మణులని, మిమ్మల్ని కలుద్దామని వచ్చాము. అప్పటికి జరాసంధుడు అందరికి దానాలు ఇస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే ముగ్గురు బ్రాహ్మణులు వచ్చారో వాళ్ళని చూడగానే జరాసంధుడు దిగ్గును లేచి నిలబడి కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాడు అనమాట. నీళ్ళు ఇచ్చిన తర్వాత కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి చెప్పండి అనంటే కృష్ణుడు చేతి నీకు శీఘ్రమే మోక్ష ప్రాప్తి రస్తు అని చెప్పి అన్నాడు. అనగానే జరాసంధుడు సంతోషించాడు, బ్రాహ్మణుడు ఆశీర్వాదం ఇస్తున్నాడు కదా, సరే స్వామి చాలా మంచిదే, మీరు ఏం కావాలో అడగండి అని చెప్పారు. ఇక్కడ కూడా చూడండి, అది చెప్తారు తర్వాత శ్లోకాల్లో వస్తుంది, నీకు శుభమగుగాక నీకు శుభం జరుగుగాక అని చెప్పి దీవిస్తారు కృష్ణుడు. వీళ్ళు మీకేం కావాలో అడగండి అనంటే నేనైతే మాట్లాడుతున్నాను మీతో, మా స్నేహితులిద్దరు కూడాను ఈ బ్రాహ్మణులు మౌన వ్రతం పాటిస్తున్నారు, ఈ రోజు అర్ధరాత్రికి వాళ్ళ మౌన వ్రతం విడిపోతుంది, అప్పుడు కావాలంటే వచ్చి అడుగుతామని చెప్పాను. మళ్ళీ పరీక్ష, జరాసంధుడు ఎలా ఉన్నాడు చూడండి ఇక్కడ. సరే అని చెప్పేసి వాళ్ళని విడిది గృహానికి పంపించేశాడు. అర్ధరాత్రి సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి చిన్నగా ముగ్గురు లేచి వచ్చారు రాజభవనానికి. జరాసంధుని కలవడానికి, అర్ధరాత్రి జరాసంధుని దానం అడగడానికి. జరాసంధుడు అర్ధరాత్రి 12 అయినా కూర్చొని ఉన్నాడు అక్కడ ఒక్కడే. వాళ్ళు వస్తానన్నారు బ్రాహ్మణులు, వాళ్ళకి నేను అడిగింది ఇవ్వాలని. అక్కడ చెప్తున్నారు జరాసంధుడు ఎంత బ్రాహ్మణ ప్రీతి కలిగి ఉన్నాడు అంటే, అతను బ్రాహ్మణులు అడిగారు అని అంటే అర్ధరాత్రిని వాళ్ళకి వచ్చి ఇస్తాడు అనమాట. అతను ఏ వెళ్ళపడలేదో నీకు అనే మాట పొరపాటును కూడా ఆయన దగ్గర లేదు. జరాసంధుడిలో ఆ గొప్పతనాన్ని కూడా చూపించడానికి కృష్ణుడు అర్ధరాత్రి వచ్చాడు. వీళ్ళు వస్తారని చెప్పేసి ఓపిక కూర్చొని ఉన్నాడు జరాసంధుడు అర్ధరాత్రి ఒక్కడే రాజభవనంలో. వీళ్ళు ముగ్గురు వచ్చారు, వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత జరాసంధుడు నమస్కారం పెట్టాడు వాళ్ళకి. అయ్యా మీరేం కావాలో అడగండి అని చెప్పేసి అనంటే, సరే ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడతారు, నేను కూడా మాట్లాడతాను, అయితే మేము నీ దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటిది కోరుకుందామని చెప్పి వచ్చాము అనంటే, జరాసంధుడు దండం పెట్టాడు. మీరు వచ్చారు, ఎలా వచ్చారో కూడా నాకు తెలుసు. వస్తా వస్తా చైత్రక పర్వతం శిఖరాగ్రహాన్ని కూలగొట్టేశారు. తర్వాత రాజ్యంలోకి వచ్చేటప్పుడు రాజు నేనేనైతే నాకు విఐపీ ఎంట్రన్స్ ఉంది, దానిలో నుంచి మీరు వచ్చేశారు. సరే వచ్చారు, బానే ఉంది. మీరు వచ్చేటప్పుడు కూడా దారిలో మీరు అంటున్నారు వీళ్ళు మౌనవ్రతం తీసుకున్నారు, నా మిత్రులు తపస్సులో ఉన్నారని చెప్పేసి మీరు అంటున్నారు. మరి తపస్సులో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి అలంకరణ అనేటువంటిది అవసరం ఉండదు. మీరు తపస్సులో ఉన్నారంటున్నారు, దారిలో వచ్చిన వాళ్ళందరి దగ్గర పూలు అవి ఎన్ని తీసి అలంకరించుకున్నారు. మీరు తపస్సులో ఉండే బ్రాహ్మణుడికి అలంకరణ అవసరం లేదే. కాబట్టి నాకు తెలుసు మీరు వచ్చిన వాళ్ళు, మీరు క్షత్రియ లక్షణాలే మీలో ఎక్కువ కనబడుతున్నాయి. ఏ బ్రాహ్మణుడు అన్న వెళ్ళి కొండ పర్వతాన్ని ఎరగొడతాడా? ఎవరైనా ధైర్యం చేసి ఆ రాజమార్గంలోంచి వస్తాడా? దారిన పైన కనిపించినటువంటి పూల బుట్లన్నీ కూడా తీసుకునేసి అలంకరించుకునేసి లోపలికి వస్తారా? నాకు తెలుసు. అయినా మీరు వచ్చిన బ్రాహ్మణుల వేషంలో వచ్చారు, బ్రాహ్మణుల్లా వచ్చారు. నేను అనుకుంటున్నాను మీరు బ్రాహ్మణులే నాకు, కాబట్టి మీరేం కావాలో అడగండి, అది ఇస్తానని చెప్పాను. ఆ సన్నివేశం అనమాట ఇది. ఇంకా ముందు ముందు కొనసాగుతుంది. ఈ జరాసంధుడు అక్కడ ఏంటంటే, వచ్చినటువంటి వాళ్ళు బ్రాహ్మణుల్లా వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడే. మరి అంతలా ఉండడానికి కారణం ఏంటి? ఆ బ్రాహ్మణుల గొప్పతనం ఏంటి? ఈయనకి బ్రాహ్మణులకు గౌరవించేటువంటి ఆ సంస్కారం తండ్రి నుంచి వచ్చింది, బానే ఉంది. ఇంతకు బ్రాహ్మణులు ఎందుకు గౌరవించాలి అనంటే, వేద ఆదేశ అనుసారం బ్రాహ్మణులంటే ఎవరు అంటే, మిగతా వర్ణాల వాళ్ళందరికీ కూడాను గురువులు. మళ్ళీ ఇక్కడ వర్ణం అంటున్నాను కదా, కులం అనుకోవద్దండి. అది బ్రాహ్మణ అనంటే అతనికంటూ ఒక లక్షణాలు ఉన్నాయి. జన్యం వేసుకున్న ప్రతివాడు బ్రాహ్మణుడు కాదు, జన్యం లేని ప్రతివాడు బ్రాహ్మణుడు కానివాడు కాదు. ఎందుకంటే ఇక్కడ జరిగిన తర్వాత ఇదే సందేహాన్ని మళ్ళీ యుధిష్ఠుడు పోయి నారదుని అడుగుతాడు. ఏమంటాడంటే, స్వామి అసలు ముందు బ్రాహ్మణత్వం అనేటువంటిది ఎట్లా, జన్మతహానా గుణంతహానా? నారదుడు, నారదుడు ఎవరో మీకు తెలుసు, ఆయన త్రిలోక సంచారి, భగవంతుని శుద్ధ భక్తుడు, సాక్షాత్తు ఈ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుని కుమారుడు. ఆయన చెప్తాడు బ్రాహ్మణత్వం అనేటువంటిది జన్మతహ కాదు, అది గుణంతరహానే. గుణంతరహానే ఏమిటా గుణాలు? కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, శమో దమో తపశౌచం క్షాంతిర్ ఆర్ధవమేవచ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. శమో అంటే శాంతిగా ఉండాలి అతను, దమో అనంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి, తప అంటే తపోశక్తిని తపస్సు చేయగలిగేవాడై ఉండాలి, శౌచం శుభ్రత కలిగి ఉండాలి అంతరంగ బహిరంగ, శాంతి సహనాన్ని కలిగి ఉండాలి, ఓర్పు ఉండాలి. కొండకెళ్ళేటప్పుడు ఒక పదం చూస్తాను నేను ఎప్పుడు, ఇక్కడ పైకి ఎక్కేటప్పుడు వస్తుంది, సమర్థుడు ఓర్పును చూపును, అసమర్థుడు కోపమును చూపును అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి అతనికి సహనం అనేది ఉండాల, అర్థం నిజాయితీ అనేటువంటిది సత్యసంధత అన్నటువంటిది ఉండాలి, జ్ఞానం ఈ శాస్త్రాల్లో ఉన్నటువంటి జ్ఞానం ఉండాలి, విజ్ఞానం ఉట్టి జ్ఞానం ఉండి సిద్ధాంత రూపేణ కాదు ఆచరించగలిగేటువంటి విజ్ఞానం కూడా ఉండాలి, ఆస్తిక్యం ధార్మిక భావన ఉండాలి. ధార్మిక భావన అంటే నేను ఇది భగవంతుని కోసం చేస్తున్నాను, మనకి సమాజంలో భగవంతుని మీద ఆధారపడడం అన్నటువంటిది ముఖ్యమైనటువంటి ఒక భావన ఉండాలి. ఈ 9 లక్షణాలు కలిగి ఉంటే ఈ నవలక్షణాలు కలిగినటువంటి వాళ్ళని బ్రాహ్మణులు అంటారని కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో. అలాంటి లక్షణాలు కలిగినటువంటి బ్రాహ్మణులను గనక మనం సేవిస్తే మనకి ఆశీర్వాదాలు మామూలుగా రావు అన్నమాట. ఎంతో బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎంతో ఈ లక్షణాలు కలిగి ఉన్నవారు లేదా ఈ లక్షణాలు కలిగి ఉండడానికి ప్రయత్నించేటువంటి వారు. ప్రభుపాదుల వారు ఈ ఉద్యమాన్ని స్థాపించేటప్పుడు అన్నారు, ఇందాక లక్ష్మీపతి రోజు చెప్తున్నారు, ఈ మొత్తం యావత్ ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా స్థాపించడానికి మూల కారణం ఏంటంటే ప్రపంచానికి ప్రథమ శ్రేణి బ్రాహ్మణులను అందించాలని నా ఉద్దేశం అని చెప్పి అన్నారంట ప్రభుపాదు. ప్రథమ శ్రేణి బ్రాహ్మణుడు అంటే ఎవరు? ఇదిగో ఈ 9 లక్షణాలను కలిగి ఉన్నవాడు లేదా కలిగి ఉండాలని తీవ్రంగా పరితపించేటువంటి వాడు, ఆ లక్షణాలతో సమాజానికి మేలు చేయాలని ప్రయత్నించేవారు. ఆ బ్రాహ్మణ ధర్మాలు కూడా మనకు చెప్తారు చూడండి, పఠన్ పాఠన్ యజన్ యాచన్ దాన ప్రతిజ్ఞ, ఇది బ్రాహ్మణుకి చేయాల్సిన పనులు. అవి బ్రాహ్మణు అంటే ఏం చేయాలి? పఠన్ పాఠన్, శాస్త్రాలు బాగా చదవాలి, ఈ శాస్త్రాలు బాగా నేర్పించాలి. తాను చదువుకుని నాకు వచ్చినాయి చాలు, నేను పండితుడని బిరుదు పెట్టుకుని తిరిగేస్తాను, పక్కనోడికి నేనేం చెప్పను, వాళ్ళు అధములు నీచులు నికృష్టులు, వాళ్ళకేం తెలియదు, ఇట్లా అనేవాడు కాదు. నాకు తెలిసింది, ఇది భగవంతుని యొక్క అనుగ్రహంతో తెలిసింది, దీన్ని నేను వీలైనంత మందికి నా ఊపిరి పోయేలా చెప్తాను. యజన్ యాచన్, విగ్రహారాధన చేస్తాడు, ఆ విగ్రహారాధన ఎలా చేయాలనేది జనసామాన్యానికి బోధిస్తాడు. దీని అర్థం ఏంటంటే తాను భగవంతుడితో అనుసంధానమై ఉంటాడు. విగ్రహారాధన అంటే భగవంతుడితో రిలేషన్, సంబంధం. అదే భగవత్ సంబంధాన్ని ప్రజలకు అందిస్తాడు. దాన ప్రతిజ్ఞ, తాను దానాన్ని స్వీకరిస్తాడు భగవంతుడి సేవ కోసము. అదేవిధంగా అదే భగవంతుడి సేవ కోసం 10 మందికి ఉపయోగవిధంగా తాను దానాన్ని ఇస్తాడు. ఆ ఇచ్చే దానం అనేటువంటిది జ్ఞాన రూపంలో దానం ఇస్తాడు అతను. ఇది బ్రాహ్మణులు చేయవలసినటువంటివి. ఇవి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు బ్రాహ్మణులు. అలాంటి బ్రాహ్మణుల ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇలాంటి రాజులందరూ కూడాను కృష్ణుడికి చాలా చాలా దగ్గరయ్యారు. లేకపోతే జరాసంధను చూడగానే కృష్ణుడు చెయ్యెత్తి శీఘ్రమే మోక్ష ప్రాప్తిరస్తు అని చెప్పి ఎట్లా అనగలిగాడు ఆయన? ఆ జరాసంధన్ అంటే చాలా నచ్చాడు ఆయన. అందుకే జరాసంధన్ లక్షణాలను ఇంకా చూపించాలని చెప్పి వీళ్ళిద్దరే మౌన వ్రతంలో లేరు. ఎవరు? అర్జునుడు, భీముడు. కానీ వాళ్ళిద్దరు మౌన వ్రతంలో ఉన్నారు, అద్దరే తెలుసు అడుగుతా ఉన్నారు. సరే, ఒక రకంగా వాళ్ళు మౌన వ్రతంలోనే ఉన్నారు. ఎట్లా? కృష్ణుడితో మాట్లాడడమే నిజమైనటువంటి మౌనం. ప్రభుపాదుల వారు ఈ 13వ అధ్యాయంలో వస్తుంది ఒక శ్లోకం, ఒక మహాత్ముడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అనేటువంటి ఒక 20 లక్షణాలు చెప్తారు. అందులో మౌనం ఆత్మ వినిగ్రహ అనేసి వస్తుంది. దానికి ప్రభుపాదు చెప్తారు, మౌనం అనంటే గుడ్డ కట్టుకుని కూర్చోవడం కాదు, మౌనం అంటే ఎప్పుడూ కృష్ణుడు గురించి మాట్లాడుతూ ఉండేది నిజమైన మౌనం. ఎందుకంటే ఇంక కించిత్తు కూడా భౌతికమైనటువంటి ప్రస్తావన లేదు అక్కడ. కాబట్టి నిజంగా భీముడు అర్జునుడు మౌనంగానే ఉన్నారు. ఎందుకని? దారి పొడవున కూడా కృష్ణుడితో మాట్లాడుకుంటూ వస్తున్నారు వాళ్ళు. కృష్ణుడు చెప్పిన మాట తప్పు కాదు కదా, వాళ్ళిద్దరు మౌనంగా ఉన్నారన్న మాట నిజమే. ఇద్దరు మౌనంగానే ఉన్నారు. ఎందుకు? కృష్ణుడితో మాత్రమే మాట్లాడుతున్నారు. అలాంటి ఆ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం ఉండబట్టి జరాసంధుడు అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టమయ్యాడు. అక్కడ జరగాల్సిన ప్రకారంగా ఆ జరాసంధుని దగ్గరుండి భీముడి చేత వధింపజేసి తన కళ్ళెదురుంగా, అది కూడా తన కళ్ళెదురుంగా భీముడి చేత జరాసంధుని వధింపజేసి ఆ వధించేటువంటి మార్గం కూడా కృష్ణుడే చెప్పి జరాసంధుడికి తాను చెప్పినటువంటి మొదటి ఆశీర్వాదాన్ని నిజం చేసేసాడు. ఇంకోటి కూడా చెప్పారు, జరాసంధుడు, బకాసురుడు, కీచకుడు, దుర్యోధనుడు, భీముడు, వీళ్ళ 5 ఒకే నక్షత్రంలో పుట్టారట. ఈ నక్షత్రానికి ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటంటే ఎవరైనా ఒక్కరు ఇంకొకరి చేతిలో మరణిస్తే మిగతా 3 కూడా ఆ 4 చేతిలోనే మరణిస్తారు. కాబట్టి ఈ మొత్తానికి కూడా మొట్టమొదటి ఈ జరాసంధుడు భీముడి చేతిలో ఇక్కడ వధించబడుతున్నాడు అనమాట. దీని తర్వాత కాలంలో మళ్ళీ కీచకుడు, దుర్యోధనుడు, వీళ్ళంతా కూడా బకాసురుడు వచ్చి ఏకచక్రపురంలో వధించబడతాడు. ఏకచక్రపురం అంటే నిత్యానంద ప్రభు ఉన్న ప్రదేశం. ఇప్పుడు కూడా అక్కడ ఆ బకాసురుడు వధించబడినటువంటి ప్రదేశం ఉంది, భీముడు బకాసురుడు వధించినటువంటి ప్రదేశం ఏకచక్రపురం అది. ఎందుకంటే కృష్ణుడు ఏదైతే భీష్ముడిని యుద్ధం చేయాలని చెప్పి చక్రాన్నంత రథం నుంచి తీసి చక్రంతో యుద్ధం చేయడానికి వచ్చాడో, ఆ భీష్ముడు మళ్ళీ అర్జునుడు వద్దని కాళ్ళు పట్టుకున్న తర్వాత కృష్ణుడు ఏం చేయాలి, చక్రాన్ని ఎత్తిపెట్టిన చక్రాన్ని దించకూడదు కదా, ఎక్కువ పెట్టిన బాణాన్ని ఎత్తిపెట్టిన చక్రాన్ని దించకూడదు. అందుకని ఆ చక్రాన్ని ఆయన దూరంగా విస్తరిస్తే అది పోయి ఏకచక్రపురంలో పడింది. అందుకని ఊరి పేరు కూడా అదే వచ్చింది, ఏకచక్రపురం. ఇలా బకాసురుణ్ణి, కీచకుణ్ణి, జరాసునుని వధించిన తర్వాత చివరికి భీముడు దుర్యోధనుని వధించాడు. ఇదంతా కూడా ఎవరి ప్రమేయం ద్వారా జరిగింది? కృష్ణుడి ప్రమేయం ద్వారా జరిగింది. మరి అలాంటి జరాసంధుడు బ్రాహ్మణుల్ని ఎంత గౌరవించేటువంటి పద్ధతిని కలిగి ఉన్నాడు. దుర్యోధనుడికి కూడాను మీకు తెలుసు కదా, దుర్వాసమని 10,000 మంది శిష్యులతో వస్తే పెద్ద విందు ఏర్పాటు చేశాడు ఆయన. ఉద్దేశం లోపల వేరే ఉందనుకోండి. అందువల్ల ఆయన కూడాను ఆ విధంగా క్షత్రియులు అని అంటే బ్రాహ్మణులు గౌరవించడం అనేటువంటి పద్ధతి వాళ్ళకు ఉందన్నమాట. మనం కూడా ఈ 9 లక్షణాలు కలిగినటువంటి బ్రాహ్మణులను గనక గౌరవించడం అనేటువంటిది నేర్చుకున్నామంటే సమాజం నిజంగా బాగుపడుతుంది. ఆ బ్రాహ్మణ ఆశీర్వాదాలుంటే ఎంతటి శక్తివంతులైనా సరే మనం నిరోధించవచ్చు. బలిమహారాజు కూడాను ఇదే ప్రస్తావన ఉంది. ఆయన బ్రాహ్మణులను ఎంతగానో సేవించాడు కాబట్టి చివరికి ఇంద్రుడు కూడా ఏం చేయలేకపోయాడు. మరి అదే ఇంద్రుడు బ్రాహ్మణులను అవమానపరిచాడు. ఇంద్రుడు చేసినటువంటి తప్పు పని ఏమిటి? ఆయన గురువు సద్బ్రాహ్మణుడు అయినటువంటి బృహస్పతిని అవమానించాడు. ఒక రకంగా చెప్పాలంటే భగవంతుని కూడా అవమానించాడు. ఒకరోజు ఏం చేస్తాడంటే బృహస్పతి పూలమాల కూడా తీసుకుని వస్తాడు. వచ్చి ఇంద్రుడు కనిపించగానే ఇంద్రుడికి వేస్తాడు. ఇంద్రుడికి వేసి ఇది నీకు ప్రసాదం తీసుకో అని చెప్పిస్తాడు. అని అంటే ఇంద్రుడు ఏం చేస్తాడు, ఇలాంటి నాకు రోజుకు 100 పడుతూ ఉంటే ఇది ఒక లెక్క అని చెప్పి తీసేసేసి, ఎందుకంటే రోజుకి చాలా మంది ఆయనకి మాలలు వేస్తుంటారు, తీసి ఐరావతం గీస్తే ఐరావతం కిందేసి తొక్కేస్తుంది. అప్పుడు బృహస్పతి అంటాడు, పిచ్చోడ నేను భగవంతుని దగ్గరికి వెళ్ళాను, భగవంతుడు నా మీద ఆప్యాయతతో ఆయన మెళ్ళ మాల తీసి నాకు వేశాడు, నేను ఆ మాల తీసి నీకు ఇద్దామని చెప్పి అనుకుంటే నువ్వు దాన్ని తీసి కింద పడేసి భగవంతునికి బ్రాహ్మణైనటువంటి నాకు అపచారం చేశాను, ఖచ్చితంగా దీనికి తగినటువంటి శాస్త్ర అనుభవిస్తామని చెప్పి చెప్తారు. ఇంద్రుడు అలానే అనుభవించాడు కూడా, మొత్తం రాజ్యాన్ని అంతా కూడా కోల్పోయాడు. అదే బలిమహారాజు ఆ బ్రాహ్మణులు ఎంతో గౌరవించాడు. చివరికి భగవంతుడు ఏం చేశాడు, ఇక్కడ ఈ జరాసంధుడికి ఉపయోగించినటువంటి ఇదే చమత్కారం అక్కడ ఉపయోగించాడు. జరాసంధుడికి బ్రాహ్మణులు గౌరవించేటువంటి ఒక అలవాటు ఉంది, ఆయన దాన్నే ఉపయోగించి భక్తులు రక్షించుకున్నాడు. బలిమహారాజుకి బ్రాహ్మణులు గౌరవించేటువంటి అలవాటు ఉంది, బ్రాహ్మణులకు దానం ఇచ్చే అలవాటు ఉంది, అందుకని భగవంతుడే బ్రాహ్మణుడిగా వచ్చేశాడు. బ్రాహ్మణ వటువు వామనదేవుడు వచ్చి అడిగాడు దానం ఇవ్వండి అని. శుక్రాచార్యుడు గురువు వచ్చి చెప్పాడు బలిమహారాజుకే, ఇవ్వద్దు వచ్చినవాడు విష్ణువు, మొత్తం హరి వచ్చినవాడు, ఇచ్చామంటే హరించేస్తాడు మొత్తం అని. బలిమహారాజు అన్నాడు వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు మొట్టమొదటి, అది నా లెక్క. బ్రాహ్మణుడు ఏదని అడిగితే ఇవ్వాలి. ఇక భగవంతుడే ఆ బ్రాహ్మణుడు వేషంలో వచ్చి అడిగితే ఇందులో ఇక్కడ వెనకాడాల్సిన సంశయమే లేదు, సర్వస్వం కూడా ఇచ్చేయాలి. ఎందుకంటే బ్రాహ్మణుడే, బ్రాహ్మణుడి వేషంలో ఎవరు వచ్చారు? భగవంతుడు వచ్చాడు కాబట్టి ఇంక ఆయన అడిగిందంతా ఇవ్వాల్సిందే అని చెప్పి ఇచ్చేసాడు. 3 అడుగులు నెల దానం ఇచ్చేసాడు. ఇంకోటి చూడండి, మీరు కొత్త వెనక్కి వెళితే కాండవ దహనం గురించి వచ్చింది, కాండవ వనం దహనం. అక్కడ కూడా అగ్నిదేవుడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చి కృష్ణార్జునులు ఆశ్రయించాడు. ఆశ్రయించి నా కోరిక తీర్చునంటే ఏం కావాలో చెప్పు తీరుస్తామంటే ఇదిగో ఈ కాండవనాన్ని దహించాలి. ఈ మహాభారతంలో శాస్త్రాల్లో అనేక చోట్ల మీరు గమనిస్తే బ్రాహ్మణుడు అనేటువంటి ఆ యొక్క స్థితికి, స్థానానికి భగవంతుడు గాని, గురువులు గాని, సాధువులు గాని, క్షత్రియులు గాని ఎంత గౌరవం ఇచ్చారో మీకు అర్థమవుతుంది. సామాన్యమైనటువంటి స్థితి కాదు, అయితే జన్మతహ కాదు గుణంతరహ. చివరికి కర్ణుడి దగ్గరికి కూడా కృష్ణుడు ఇదే బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళి అడుగుతాడు, తీచే నీక కర్ణకుండలాలు ఏవి అనేసి. ఇంద్రుడు కూడా వెళ్ళి అడుగుతాడు. ఏమడుగుతాడు ఇంద్రుడు? ఇదే బ్రాహ్మణ వేషంలో వెళ్ళి ఆయనకి ఇది ఉంటుంది, ఇక్కడ సహజమైనటువంటి కవచం ఉంటుంది, ఆ కవచాన్ని తీసిచ్చేయమంటాడు అదే బ్రాహ్మణుడి వేషంలో. కర్ణుడు తీస్తాడు, కర్ణుడికి ఇదే అలవాటు ఉంది, బ్రాహ్మణులు అంటే ఎంతో గౌరవం, బ్రాహ్మణుడు అడిగితే కాదనేది లేదు ఇంక అక్కడ. కర్ణుడి విషయంలో కూడా కృష్ణుడు ఉపయోగించాడు ఇది, బలిమహారాజు విషయంలో ఉపయోగించాడు, జరాసంధుడి విషయంలో ఉపయోగించాడు. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గోవులన్నా బ్రాహ్మణులన్నా గోవిందుడికి అత్యంత ప్రీతి. అయితే మరి చివరిగా అసలు ఈ బ్రాహ్మణ అంటే నిజమైనటువంటి నిర్వచనం ప్రభుపాదుల వారు చెప్తున్నారన్నమాట. ప్రభుపాదుల వారు చెప్పిన ఈ నిర్వచనం మన జీవితంలో గుర్తుపెట్టుకుంటే మనం ఎవరు అనేది మనకి అర్థమైపోతుంది. భగవద్గీత 2వ అధ్యాయం 7వ శ్లోకంలో కార్పణ్య దోషోపహత స్వభావ అనేటువంటి శ్లోకంలో అర్జునుడు కృష్ణుని అడుగుతున్నాడు, కృష్ణ నేను పూర్తిగా కలత చెందిపోయినా ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు, నేనేం చేస్తే శ్రేష్టం, యత్ శ్రేయః, ఏది శ్రేష్టమో ఏది శ్రేయస్సో నాకది స్యాన్ నిశ్చితం బ్రూహితన్మే, అది నాకు బోధించండి. శిష్యస్తే అహం శాధిమాంత్వాం ప్రపన్నం, ప్రపత్తి శరణాగతి పొందుతున్నాను, శిష్యుణ్ణి నాకు బోధించండి. ఆ శ్లోకం భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అడవిలో కార్చిచ్చ అనేటువంటిది ఎవరు ప్లాన్ చేసుకుని పెట్టరు, అది ఎప్పుడు వస్తుందో భగ్గును వచ్చేస్తుంది. జీవితంలో కూడా కష్టాలు కలతలు దుఃఖాలు అనేటువంటివి అదేదో ఒక పథకం ప్రకారంగా రావు, మనకి చక్కన వచ్చేస్తాయి అంతే, ఏం తెలీదు. మొన్న ఫిలిప్పైన్స్ దగ్గర తుఫాన్ వచ్చింది, దాదాపు 15-20 వేల మంది ఊడ్చిపెట్టుకుపోయారు, తెలియదు అంతే. ప్రభుపాద చెప్తున్నారు అక్కడ దావానలం లాంటిది కలత అనేది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు మీద పడుతుందో తెలియదు. అలాంటి కలతల ప్రపంచంలో ఈ కలతల నుంచి బయటపడాలని చెప్పి మనం ప్రయత్నించాలి. కానీ ఈ కలతల ప్రపంచంలోనే నేను కన్నార్పకుండా ఈ ప్రపంచాన్ని చూసుకుంటూ ఇట్లే బ్రతికేస్తాను అని చెప్పేసి అనుకుంటే అది పద్ధతి కాదు. అందుకని దీనికి బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి ప్రభుపాదుల వారు ఒక నిర్వచనం చెప్పారు. ఏమంటే ఆ నిర్వచనము, ఏవా ఏతదక్షరం అవిదిత్వాస్మాల్లోకాత్ ప్రైతి సకృపణః. మానవ జన్మ లభించిన తర్వాత కూడా ఈ మానవ జన్మలో ఈ దుఃఖాలని ఈ కష్టాలని కూడాను పరిహరించి మానవ జన్మని ఎట్లా సార్థకం చేసుకోవాలి అనే ప్రయత్నం చేయకుండా ఇంద్రియ భోగాల కోసమే పరిగెట్టేవాడు కృపణుడు. కృపణ అనే పదానికి వ్యతిరేక పదం ఏమిటి? బ్రాహ్మణ. బ్రాహ్మణ అంటే ఎవరు? ప్రభుపదలో చెప్తున్నారు బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి, యోవా ఏతదక్షరం విదిత్వాస్మాల్లోకాత్ ప్రైతి స బ్రాహ్మణ. బృహదారణ్యక ఉపనిషత్తు ఏం చెప్తుంది? ఏ వ్యక్తి అయితే అరుదైనటువంటి మానవ జన్మలు ఏదైతే లభించిందో ఈ మానవ జన్మని భగవత్ సేవ కోసం పూర్తిగా కైంకర్యం నేర్చుకుంటాడో అతడే బ్రాహ్మణుడు. ఇంక దీనికన్నా బ్రాహ్మణ అనే దానికి ఇంక నిర్వచనం మనం ఇవ్వలేం. ఎవరైతే విలువైన మానవ జన్మని చక్కగా సద్వినియోగం చేసుకుని భగవంతుని చేరడానికి ఉపయోగిస్తాడో అతనే బ్రాహ్మణుడు. ప్రభుపాదుల వారు ఈ నిర్వచనం ప్రకారంగా చూసుకుంటే ప్రభుపాదుల వారు ఆ స్థితిని మనందరికీ ఇచ్చారు. మనం దీనిని చక్కగా ఉపయోగించుకుంటే ఇప్పుడందరం కృపణ స్థాయిలో ఉన్నాం, దాని నుంచి బ్రాహ్మణ స్థాయికి వస్తాం. బ్రాహ్మణ స్థాయి అంటే కాలాన్ని ఏమాత్రం కూడా వృధా చేయకుండా దాన్ని మానవ జన్మను సాఫల్యం చేసుకోవడానికి ఉపయోగించేవాడు. ఉదయం బలభద్రపు చదివారు చూడండి ఒక వాక్యం, చాణక్య పండితుడు చెప్పింది, ఒక క్షణం పోతే కూడా మళ్ళీ తిరిగి రాదు. రాదంతే, నువ్వు కోట్లు ఖర్చు పెట్టు అయినా కానీ రాదు. అది ఈ లోపల ఉన్న క్షణ క్షణాన్ని కూడా భగవంతుని సేవకు ఎట్లా వినియోగించాలి అని పరితపిస్తే కనీసం ఆ పరితాపం చూసి భగవంతుడు కరుణించి మనము క్షణాలుగా పైన కనీసం గంటల్లో రోజుల్లో భగవంతుని సేవలో ఉపయోగిస్తాం. అది బ్రాహ్మణుడు అంటే ఎవరు? ఆ క్షణాన్ని కూడా వృధా చేయకుండా భగవంతుని సేవలో ఉపయోగించాలి మానవ జన్మని అని ప్రయత్నించేటువంటి వాడు. అందుకే మీకు బృందావనం లీలల్లో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయన పేరేంటి? మధుమంగళ. ఆ మధుమంగళని కృష్ణుడు ఎక్కడికి తీసుకెళ్ళినా వెన్న దొంగతనం చేయడానికి తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడు మధుమంగళని తీసుకెళ్తాడు. ఎందుకు తెలుసా? ఎక్కడన్నా పొరపాటున వాళ్ళు కనుక గోపీలకి దొరికిపోయారు అనుకో, దొరికితే గిరికితే ఎవరు దొరుకుతారు? ఈయనే దొరుకుతాడు ముందు. ఈయన కొంచెం బొద్దుగా ఉంటాడు, కాస్త ఇబ్బంది పడుతూ పరిగెడతాడు కాబట్టి ఈయనే దొరికిపోతాడు మొట్టమొదట. దొరికినప్పుడు వీళ్ళు ఆయన పట్టుకుంటారు. ఆయన పట్టుకున్నప్పుడు ఏం చేస్తాడు కృష్ణుడు? తర్వాత చిన్నగా వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏయ్ బ్రాహ్మణుని కట్టేస్తారా? ఓ అయిపోయింది, ఈ దెబ్బతో మీ ఇల్లు మీ వంశం కుప్పకూలిపోయింది, పోండి. అమ్మో అవునా? ఏమన్నా మరి బ్రాహ్మణుణ్ణి కట్టివేయడము కొట్టడమునా? బ్రాహ్మణుడు అంటే పెట్టడం చేయాలి, కానీ కొట్టడం చేస్తారా? ఇట్లా అయితే ఇంకంతా మీ వంశాలు పోయినాయి అని చెప్పి కృష్ణుడు భయపెడతాడు. అమ్మో అయితే ఏం చేయాలి మేము? ఇప్పుడు 4 దెబ్బలు పడిపోయినాయి ఇప్పటికీ అని చెప్పంటే, సరే పర్వాలేదు, అయింది అయిపోయింది, సర్దుకుపోతాడు మనోడే. ఇప్పుడు ఆయన కట్లన్నీ తీసేసి కూర్చోబెట్టి ఇంట్లో మొత్తం ఏమున్నాయో సరిపోతే పక్కింటిదాన్ని సరే ఇల్లు తెచ్చేసి ఈయన కూర్చోబెట్టి తినిపిస్తండి అని చెప్పి అంటాడు. వాళ్ళు పోయి ఇంట్లో మొత్తం అన్ని తీసుకొచ్చేసి మధుమంగళకి పెట్టగానే కృష్ణుడు మధుమంగళం చూసి, నువ్వు ఒక్కడైనా మాకేమైనా ఉందా అంటాడు. అనంటే, స్వామి మొత్తం అంతా ప్లాన్ అంతా నీది, నాదే ఉంది ఇక్కడ, అంతా మందే అని చెప్పంటే వెంటనే కృష్ణుడు చిటికేస్తాడు. అంతే దూకేస్తారు వాళ్ళు, అప్పటికే చుట్టుపక్కల ఉంటారు వాళ్ళు స్నేహితులంతా, టక 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 దూకేస్తారు. అధికారికంగా వాళ్ళ నట్టింట్లో కూర్చునేసి అన్ని పదార్థాలు చక్కగా తినేసి మధుమంగళని భుజాన్ని ఎత్తుకునేసి, ఈరోజు మన పంతులు గారి వల్ల మనకి పూర్తిగా పుష్టిగా ప్రసాదం దొరికింది అని చెప్పి ఆయన ఎత్తుకుని బయటికి వెళ్ళిపోతారు. ఇది వాళ్ళ పరిస్థితి. ఆ విధంగా ఆ మధుమంగళతో కూడా భగవంతుడు అంత దివ్యమైనట్లు లీలలు చేసేవాడు అనమాట. శ్రీమద్ భాగవతంకి శీల ప్రభుపాదకి నితాయ గౌర్ ప్రేమనంది.